గాయత్రి నవవిధ సిద్ధులు. దాంట్లో మనం 8 రకాల సిద్ధుల గురించి చెప్పుకున్నాం. తత్ సవితురు వరేణ్యం భర్గో దేవస్య భీమహి ధియో యో నహ అంతవరకు చెప్పుకున్నాం. అందరు బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. ఎవరు? ఆ శ్రేష్టమైన సవిత యొక్క, పరమాత్మ యొక్క శ్రేష్టమైన సవితా తేజస్సు, అదే భర్గ తేజస్సు. అది మా అంధ్రబుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుకుంటారు. బుద్ధి సన్మార్గం వైపు ఎప్పుడు ప్రేరేపించబడుతుందంటే మనలో దుష్కర్మలు పాపాలన్నీ ప్రక్షాళనం అయితే తప్ప, అంటే అవన్నీ పోయి మనం పవిత్రం అయితే తప్ప బుద్ధి సన్మార్గం వైపు వెళ్ళదు. కాబట్టి మొదట కోరుకుంటున్నది ఏంటి, నాలో దోషాలన్నీ పోగొట్టు, నాలో నేను చేసిన దుష్కర్మలు ఏవైతే ఉందో వాటిని భస్మం చేస్తాను. ఆ తర్వాత మనం సద్బుద్ధిని ధారణ చేస్తూ ఉన్నాం, భర్గ తేజస్సుని, బ్రహ్మ వర్చస్సుని మనం ధారణ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా మనం ఏం కోరుతున్నామంటే పరమాత్మ యొక్క అన్ని శక్తులను మేము ధారణ చేసేదిగా. కిందటిసారి చెప్పుకున్నాం అనుగ్రహమాల మంత్రాన్ని మాస్టారు గాయత్రి మంత్రంలోంచి తీసి ఇచ్చారు. అనుగ్రహమాల మంత్రం దీక్ష ఇచ్చేటప్పుడు మీరందరూ వీనే ఉంటారు, ఇప్పుడు ఇస్తున్నది దీక్ష నేను కాదు, సనత్కుమారులు. సనత్కుమారులు అంటే ఈ భూమికి రాజు. ఆయన ఎప్పుడో ఫోర్త్ మన రేస్, ఫోర్త్ రేస్. ఈ ఫోర్త్ రేస్ స్టార్ట్ అయినప్పుడు కొత్తగా భూమికి శుక్రగ్రహం నుంచి వచ్చిన ఆయన. ఈ శుక్రగ్రహం నుంచి వచ్చి ఏం చేశారంటే, అంతవరకు మనుషులకి జంతువుల స్థాయి నుంచి వచ్చిన మనుషుల్లో ఇంకా మనస్సు అనే ప్రిన్సిపల్ పనిచేయటం లేదు. ఆ మనస్సు పనిచేసేటట్టు ఆయన ఫాస్ట్ చేశారు. అంటే సూర్యకిరణాలు పడితే ఒక మొగ్గ ఎలాగైతే వికసించి పువ్వు అవుతుందో అలాగా వారి కిరణాలు పట్టడం వల్ల మానవుల మీద వాళ్ళల్లో ఉన్న మనస్సు అనేది వికసించడం మొదలవుతుంది. సో మెంటల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇండివిజువలైజేషన్ వచ్చింది, వ్యక్తిగత జీవితం అనేది వచ్చింది. అదంతా కూడా పరిణామ క్రమంలో ఒక పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి పరిణామ క్రమాన్ని వేగవంతం చేయడానికి మానవుల కోసం భూమి మీదకి ఈ శరత్ కుమారులు వచ్చారు. ఆయనతో పాటు అగ్నిదేవతలు కూడా వచ్చారు భూమి మీదకి. మనం సోలార్ సిస్టమ్ కానీ అలాగే ఎనిబిసెంట్ లెడ్ బీటర్ వాళ్ళిద్దరూ దివ్య దృష్టితో చూసి రాసిన మ్యాన్ వేర్ వెన్స్ అనే పుస్తకం కానీ చదివితే దాంట్లో దీనికి సంబంధించిన వివరాలు చాలా ఉంటాయి. మొట్టమొదటి అగ్ని కనిపెట్టడం, అగ్ని కనిపెట్టినప్పుడు వాళ్ళందరూ అదే కొత్తదని కొంచెం భయపడి దూరంగా ఉంటాం. ఆ తర్వాత దాని గురించి వాళ్ళందరికీ చెప్పి దాన్ని పరిచయం చేసి దాన్ని ఎలా వాడుకోవాలో ఇదంతా కూడా చెప్పడం, భూమి మీద పంటలు పండించడం కానీ మొత్తం అంతా అక్కడి నుంచి వచ్చి వాళ్ళు చెప్పింది. ఆ రకంగా మనకు మానసికమైన ఒక డెవలప్మెంట్ అనేది అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చిన డెవలప్మెంట్లో ఇంకొక ఈ ప్రకృతి కాకుండా స్వయంగా ఒక మానవుడు తన పరిణామ క్రమాన్ని, తన గుణగణాలని అభివృద్ధి చేసుకుంటూ పరిణామక్రమం వేగవంతం చేసుకోవడం, లేకపోతే వెనక్కి పడిపోవడం, లేకపోతే అక్కడే అలా స్టక్ అప్ అయిపోయి ఉండిపోవడం అనే స్వేచ్ఛ ఒకటి వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఇవ్వబడింది. అది స్వేచ్ఛ అనటానికి అవును, స్వేచ్ఛ అనటానికి కాదు, రెండు. ఎందుకంటే అది స్వేచ్ఛ కాదు, హ్యావ్ టు ఫాలో దీస్ పాత్, ఈ మార్గంలో వెళ్లాల్సిందే అని మార్గం చూపించారు. ఈ మనసు ఎందుకు ఇచ్చారంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎలాగ వెళ్తూ 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 మనం కామమయ శరీరాన్ని దాటి మనోమయ శరీరంలోకి ప్రవేశించాలి, మనోమయ శరీరం దాటి బుద్ధిమయంలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ప్రజెంట్లీ ఎవ్రీబడి, ఈ గురువులందరి యొక్క కార్యక్రమ ప్రణాళిక ఏంటంటే ఇమీడియట్ ప్రణాళిక, మొత్తం ప్రణాళిక కాదు, ఇమీడియట్గా మనం ఎదుర్కొన్నాం అని ఏంటంటే బుద్ధిమయ కోశంలోకి మనం అందరం ఎదగటం. బుద్ధిమయ కోశంలో ఎవరుంటారు? గురువులు ఉంటారు. కాబట్టి మాస్టర్ ఏం చెప్పేవారు, నేను గురువుల్ని తయారు చేయడానికి వచ్చాను. సో గురువుల్ని తయారు చేయడానికి వచ్చానంటే అర్థం ఏంటంటే మన మనస్సు దాటి, అంటే ఆలోచన రహితమైన స్థితి ఒకటి ప్రతివాళ్ళకి వచ్చేటట్టుగా చేసి ఆ స్టేజ్లో అలా ఫిక్స్డ్గా ఉండిపోవటం అనేది అలా జీవించచ్చు. అరవిందులు చేసి చూపించారు ఆయన, మౌనంగా ఉంటూ లెక్చర్లు ఇచ్చానని చెప్పారు, మౌనంగా ఉంటూ పేపర్ చదివేవారు, మౌనంగా ఉంటూ ఆర్య పత్రిక రాసేవారు, మౌనంగా ఉంటూ సావిత్రి రాశారు. ఇలాగ ఆయన అన్ని మౌనంగా ఉంటూనే అన్ని చేశారు, మాట్లాడేవారు మౌనంగా ఉంటూ మాట్లాడేవారు. మౌనం అంటే మనస్సులో ఏమి అలజడి ఉండదు, అలా కామ్గా ఉంటుంది. అలా మొట్టమొదటిసారిగా ఆయన ఇచ్చిన ఉపన్యాసం అద్భుతంగా ఉందని అందరూ ఆశ్చర్యపోయారు, చప్పట్లు కొట్టారు. ఆ మొట్టమొదటి ఉపన్యాసం గురించి ఆయన చెప్పుకుంటారు, నేను మౌనంగా ఉన్నాను ఏం చెప్పాలి నాకు తెలియదు, అప్పుడు వచ్చింది చెప్పానంటే అది ఆ మౌనంలోకి వెళ్తే తెలుస్తుంది. కాబట్టి మనస్సు ఎందుకు అంటే మనస్సు శక్తిని సంపాదించుకోవడానికి. ఇప్పుడు సనత్కుమారులు వచ్చి భూమి మీదకి మనస్సును ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు మనస్సు దాటి ముందరకెళ్ళు, మనస్సు వాయువుతో సమానం, ఇప్పుడు అలా అల్లల్లాడుతూ ఉంటుంది. సో మనస్సుని నిశ్చలం చేయని చెప్తున్నారు. మరి మనస్సును నిశ్చలం చేసేటప్పుడు సనత్కుమార్ లాంటి ఆయన ఈ లార్డ్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్తారు, ఆయన భూమి మీదకి వచ్చేలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే అది ఉంటేనే తప్ప నెక్స్ట్ మనస్సుని దాటి బుద్ధి అనే దాంట్లోకి వెళ్ళలేవు. ఒక ఒక అంతస్తు, రెండు అంతస్తు, మూడు అంతస్తు, నాలుగు అంతస్తు, అలా ఏడు అంతస్తులు ఉంటే మూడు నుంచి ఐదుకి వెళ్ళాలంటే మధ్యలో నాలుగు ఉండాలి. అలాగే ఇప్పుడు నాలుగు మనస్సు, ఆ నాలుగు ఉండాలి కాబట్టి నెససరీ స్టెప్ టు గో ఫర్దర్ ఇన్ టు ద బుద్ధిక్ ప్లేన్. సో డైరెక్ట్గా బుద్ధిక్ ప్లేన్కి వెళ్ళేవి కూడా ఉన్నాయి, మనస్సు చక్కర లేకుండా డైరెక్ట్గా బుద్ధిక్ ప్లేన్కి వెళ్ళేది ఒకే ఒక మార్గం ఉంది, సంగీతము. సో సంగీతం ద్వారా మనం బాగా సాధన చేస్తే చదువు సంధ్య లేకపోయినా సరే ఏ రకమైన జ్ఞానం సంపాదించకపోయినా డైరెక్ట్గా బుద్ధిలోకంలోకి వెళ్ళిపోవు. ఎంతమంది చేస్తారు అలాగా, కానీ దాంట్లో ప్రలోభాలు ఎక్కువ ఉంటాయి, ప్రమాదాలు కూడా ఉంటాయి, పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని అందరూ దాన్ని సాధించలేరు. ఇవన్నీ ఎందుకంటే మనం ఇప్పుడు గాయత్రి మంత్రం ద్వారా మా బుద్ధులను సన్మార్గమని ప్రేరేపించు అంటే అప్పుడు మనం ఏం చేసాము, మనసు దాటి బుద్ధిలోకి వెళ్తున్నాం, బుద్ధి కూడా మళ్ళీ పెడదావని పట్టకుండా పెడదావని సన్మార్గం వైపు వెళ్ళాలి. అంటే సత్ ఎప్పుడూ ఉండే శాశ్వతమైనది ఏదైతే ఉందో దానివైపు మా బుద్ధి ప్రసరిస్తుంది. మనకు థియోసాఫికల్ లిటరేచర్లో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్, మాస్టర్ జ్వాలాగుల్ గారు ఇచ్చిన ఒక పెద్ద చార్ట్ ఉంటుంది, దాంట్లో చూస్తే ఆ సంకల్పశక్తి అలాగే జ్ఞానశక్తి క్రియాశక్తి అవే ఆత్మ బుద్ధి మనస్సు ఉంటాయి. ఇవే మళ్ళీ మనం ఇండివిజువల్ ఈగోగా మళ్ళీ ఆత్మ బుద్ధి మనస్సుగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మబుద్ధి మనస్సు ఏదైతే ఉందో దాంట్లో మన బుద్ధి ఎటు వెళ్ళాలంటే ఇటు మనస్సు వైపు కాకుండా అటు సత్తు వైపు వెళ్ళాలి. ఇది గాయత్రి మంత్రం చెప్పేది, ఆత్మ బుద్ధి మనస్సు అనే మూడు ఉన్నప్పుడు ఆత్మ ఎప్పుడు సత్ చిత్ ఆనందం, బుద్ధి మిడిల్ పాయింట్లో ఉంది, ఇటు కిందేమో మనస్సు ఉంది, పైనేమో ఆ సచ్చిదానందమైన ఆత్మ ఉన్నది. ఇప్పుడు బుద్ధి ఎటు వెళ్ళాలి అంటే మనం గాయత్రి మంత్రం ద్వారా ఏమడుగుతున్నాం, మా అందరి బుద్ధి సత్తు వైపు వెళ్ళాలి, సచ్చిదానందమైనది ఏదైతే ఉందో ఆ వైపు వెళ్ళాలి. ఆ వైపు వెళ్ళాలంటే దానికి ఒక మార్గం ఉంది, దాన్నే సన్మార్గం అంటారు. ఆ సన్మార్గం వైపు వెళ్ళాలని మనం కోరుతూ ఏమడుగుతున్నాం ఇప్పుడు. అదంతా మొత్తం ఎందుకంటే ప్రచోదయాత్, ప్రచోదయాత్ అనే దానికోసం. ప్రచోదయాత్ అంటే ఏంటి, ప్రచోదయాత్ చాలా రహస్యం ఉంది, చాలా శక్తివంతమైంది. ఎంత దీంట్లో ఎంత చెప్పినా తరగనిదనమాట ఈ ప్రచోదయాత్ అనే ఒక శబ్దం. చాలా చాలా మహత్వపూర్ణమైనది అని గురువు గారు చెప్తున్నారు. ప్రచోదయాత్రలో అర్థం ఏంటంటే ప్రేరణనివ్వటం. ఇప్పుడు మీకు ఎవరు ప్రేరణ అంటే గాంధీ గారిని అడిగితే సత్యహరిశ్చంద్రుడు నాటకం చూశాను, అప్పటి నుంచి నేను ఆ సత్యాన్ని పాటించాలి ఏమైనా సరే అదే నాకు ప్రేరణ అన్నారు. అలాగా ప్రేరణనివ్వటం ప్రచోదయాత్ర అంటే. అలాగే కలపటము, కలపటం అంటే యోగం అన్నమాట. మన బుద్ధిని ఆత్మతో కలుపుతుంది, బుద్ధిని మనసుతో కాదు బుద్ధిని ఆత్మతో కలుపుతుంది, అక్కడ కలపటం వస్తుంది. అలాగే వృద్ధి చేయటం అంటే కొంచెం ఉన్నది పెద్ద చేయటం. మనం పరిమితమైన ఈ శరీరంలో ఉండిపోయే వాళ్ళం అపరిమితుడైన పరమాత్మతోటి అనుసంధానం అయితే ఎప్పుడేమవుతుంది, పెరుగుతుంది, మన వ్యాప్తి చెందుతాం, వృద్ధి చెందుతాం, ఆ రకంగా వృద్ధి వస్తుంది. గాయత్రితో ఆ సవితా వరేణ్య భర్గదేవుల ధ్యానాలు చేస్తాం. గాయత్రి మంత్రంతో ఏం చేస్తామని ఎవరన్నా అడిగితే మనకు క్లియర్ కట్గా మనకు తెలియాలి ఏం చేస్తున్నాం. పరమాత్మ యొక్క సమస్తాన్ని సృష్టించే శక్తి అనేది సవిత యొక్క శ్రేష్టమైనది ఏదైతే ఉందో ఆ బ్రహ్మ వర్చస్ని మనం ధారణ చేస్తున్నాము అని చెప్ప మనకి చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ ఉండాలి. ఈ ధ్యానాలు ఈ జపం గాయత్రి ఎందుకండి చూశారు, కొత్త యుగం నిజంగా నిర్మించబడుతుందా అంటే మొట్టమొదటి రావాల్సింది ఏంటంటే సద్బుద్ధి. గాయత్రి ద్వారా కొత్త యుగాన్ని నిర్మించాలనేది గురువు గారి ప్రణాళిక. ఆ ప్రణాళికలో మనం ఏం చేయాలంటే మొట్టమొదట మనం సద్బుద్ధిని యాచించాలి, సద్బుద్ధిని పొందాలి. సద్బుద్ధిని యాచించడం అంటే ఇక్కడ బెగ్గింగ్ కాదు, బెగ్గర్లాగా అడుక్కోవడం కాదు, అది గురువు గారు చెప్తారు ఆత్మగౌరవంతో. ఎందుకు అంటే అది మనం ఏ రకంగా జీవించాలో చెప్తుంది కాబట్టి ఆ రకమైన జీవన విధానం ఏముందో అది మాకు తెలియచేయి అని అడగటం. అది నేర్చుకోవడమే తప్ప బెగ్గింగ్ కాదు. ఇక్కడ యాచించడం అనే పదం వేసినప్పటికీ కూడా భగవంతుడి దగ్గర నుంచి సద్బుద్ధిని ఎందుకు అడుగుతున్నామంటే మనం ఆ పదంలో నడిచి మహాత్ములందరూ ఎలాగ తరించారు అలా మనం కూడా తరించడానికి. యద్యదాచరది శ్రేష్ఠ తత్ర దైవేత్రోజున సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటారు భగవద్గీత కృష్ణుడు. ఎవరెవరైతే శ్రేష్ఠులు ఉన్నారో శ్రేష్ఠులు ఆచరించినట్టే మనం ప్రమాణం తీసుకుని దాన్ని మనం పాటించాలి. ఇక్కడ మనకు తెలిసినంతవరకు గాయత్రికి సంబంధించి గురుదేవులు శ్రేష్ఠులు కాబట్టి ఆయన ఏం చెప్పారు అది మనకు వేదవాక్యం, అది పాటించాలి. మన భారతీయ సంస్కృతిలోనే అసలు ఆ బిచ్చమెత్తడం అనేది షిరిడి సాయి చరిత్ర చూసామనుకోండి, ఆయన సరిగ్గా 5 ఏళ్ల ముందర నుంచుని వాళ్ళు ఈయన నుంచునే లోపల వేస్తే వేసినట్లయితే అక్కడి నుంచి లేచి వచ్చేసేవారు. అప్పుడు ఆ బిచ్చం గురించి ఆయన ఏం చెప్పారు, మీ పాపాలు ఏదైతే ఉన్నాయో నేను తీసేసుకుని మీకు పుణ్యాన్ని ఇవ్వటానికి ఇలా వస్తున్నాను, అంతే తప్ప మీ దగ్గర అడుక్కు తింటానికి కాదని చెప్పారు క్లియర్గా. సో ఎవరన్నా మహాత్ముడు నాకు ఇవ్వు అని మనల్ని అడిగారు అనుకోండి, అడిగితే మన దగ్గర నుంచి కొంత దుష్కర్మని తీసేస్తున్నారు ఆ రూపంగా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రచోదయాత్ర అంటే మన బుద్ధి శక్తులను ప్రేరేపించాలి, మన బుద్ధి మన శక్తిని అంతటినీ భగవంతుడి వైపు ప్రేరేపించాలి. మనం ఏ కార్యక్రమం చేసినా మన కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టి మొత్తం భగవంతుడి వైపు మళ్ళాలి అనే ఏకైక లక్ష్యంతో మనం కార్యక్రమాలు చేయాలి. అది గాయత్రి అంటే. గాయత్రి ప్రాక్టికల్గా చేయటం అంటే మనం గాయత్రి మంత్రం పైకి చెప్పాం, ఆ గాయత్రి మంత్రం ఇంకొకళ్ళు మనతో పాటు చెప్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు మనతో మనం చెప్తుంటే వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు భగవంతుడిని దర్శించాలి అనే ఒక ఆకాంక్ష వాళ్ళలోకి రావాలి అని మనం అనుకోవాలి. ఆ ప్రేరణను వాళ్ళకి కలిగించేటట్టుగా మనం భగవంతుడిని అడగాలి. అది యాచించడం. ఇక్కడ యాచించడానికి ఏమీ లేదు, వాళ్ళ బుద్ధి మాతో పాటు సన్మార్గం వైపు ప్రేరేపించబడు కాక అని అంటుంది. అందుకని ఈ ప్రచోదయాత్ అనే దాంట్లో ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనంతా కూడా భారతీయ సంస్కృతి కర్మ సిద్ధాంతం మీద మాస్టర్ బాగా చెప్తారు, ఎడ్గర్ కేసీ బుక్స్ చదవండి, కర్మ గురించి బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన. కర్మ అనే దానికి అర్థం ఏంటంటే ఏది నాటేవో అది కోసుకుంటాం, యాజ్ యూ సో యూ రీప్. అంటే మనం ఏ రకమైన పనులు చేసినాము ఆ రకమైన పనుల ఫలితాలే వస్తాయి, ఇంకోటి రావు. మనం తప్పుగా ప్రవర్తించామంటే మనకు వచ్చేవన్నీ పనిష్మెంట్లే, మనం రైట్ గా ప్రవర్తించామంటే మనకు వచ్చేవన్నీ అవార్డులు. సో మనం భగవత్ ప్రణాళిక అనేది మనకు గురువులు చెప్తారు కాబట్టి గురువు ప్రణాళిక తీసుకుని దాని ప్రకారం మనం చేస్తూ ఉంటే దాని తగ్గ ఫలితాలే వస్తాయి, కొత్తవి రావు. కర్మ సిద్ధాంతం ప్రకారం బీరకాయ విత్తనం నడితే బీర చెట్టే వస్తుంది, బీరపాదు వస్తుంది, బీరకాయ కాదు. కొబ్బరి బొండ వేసినప్పుడు కొబ్బరి బొండాలు కాదు, మామిడి వేస్తే మామిడి వస్తుంది, అంతేగాని మామిడి వేస్తే ఇంకో జీడి మామిడి రాదు. సో ఈ కర్మఫలం అనుభవించాల్సిందే అనేది ప్రకృతిలో ఉన్న నియమం. కానీ దీంట్లో ఇంకేముందంటే మనం మన ప్రయత్నం ఉంటుంది కర్మఫలాన్ని పొందాలి అంటే. మనం కర్మ చేస్తే కదా కర్మఫలం వస్తుంది, కర్మ చేయకుండా ఎవరు ఒక్క క్షణం కూడా ఉండడు అని కృష్ణుడు చెప్తాడు. సో మనం ప్రతి క్షణం కర్మ చేస్తూనే ఉన్నాం, ఆ చేస్తున్న కర్మ ప్రతిదీ కూడా ప్రతి క్షణం చేస్తున్న కర్మ మనకు ఫలితాన్ని ఇవ్వక మానదు. సో మనం ఏ రకమైన ఫలితాలు చేయాలి, ఏ రకమైన కర్మలు చేయాలంటే యజ్ఞార్థమైన కర్మ తప్ప ఇంకేది చేసినా మనిషి బంధనాల్లో చిక్కుకుంటాడు అని చెప్తాడు శాస్త్రం, కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. మనకు యజ్ఞార్థ కర్మ కాకుండా వేరే కర్మ చేస్తే కనుక నువ్వు బంధాల్లో చిక్కుకుంటావు, కాబట్టి నువ్వు ఎప్పుడు యజ్ఞార్థ కర్మ చెయ్యి అని చెప్తాడు. గాయత్రి మంత్రం కూడా ఎప్పుడు యజ్ఞార్థ కర్మగా పనులు చేసేటట్టు మన బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటుంది, యజ్ఞమై జీవితాన్ని మనకు ప్రేరణనిస్తూ ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం, కర్మయోగం మొత్తం కూడా ఈ ప్రచోదయాత్ అనే దాంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కర్మ అనేది పురుషార్థం, మనం చేసే పని. అలాగే దీనివల్ల ఏదైనా ఒక వస్తువు పొందాలంటే ఖచ్చితంగా మనకు నచ్చని పరిస్థితుల్లో కూడా పనిచేయాలి, దాన్ని సంఘర్షణ అంటారు. కొన్ని కొన్ని చోట్ల అసలు బాగా హాయిగా జీవించే పరిస్థితులు ఉండవు, భయంకరంగా చల్లుతుంది కెనడా ఇలాంటి చోట్ల, అలాగే నార్త్ పోలు సౌత్ పోలు. కానీ అక్కడ కూడా ఉంటున్నారు జనం, అక్కడ వరకు వెళ్ళడం ఎందుకు, టిబెట్, సిక్కిం, మన ఇండియాలో కూడా చాలా ప్రదేశాలు, అలాగే తెలుగు దేశాల్లో కూడా ఇప్పుడు చలి వణికిస్తుంది. అయినా సరే మళ్ళీ పనులు చేసుకుంటుంది, ఇంతకంటే ఎక్కువ చలి మంచు వర్షంలాగా పడే చోట్ల మనుషులు జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అదంతా కూడా సంఘర్షణే, ఏమి హాయిగా జీవించడం కాదు. అలాగే పరిశ్రమ చేసుకుని కోరుకున్న వస్తువులను పొందాలి అని చెప్తుంది ప్రచోదయాత్. అంతే తప్ప ఊరికే సామర్గా కూర్చొని గురువుగారు గాయత్రి చిత్రావళి ఇచ్చారు అదృశ్య సహాయం అని, ఆ అదృశ్య సహాయం ప్రకారం మనకు ఏదో అదృశ్య సహాయం వచ్చేస్తుంది అనుకోకూడదు, అది ఎలాగో వస్తుంది. ఎప్పుడు పురుషార్థం ఉంటే, మన ప్రయత్నం ఉంటే, అంతే తప్ప ఏమీ చేయకుండా అలా కూర్చుని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుకని ప్రచోదయాత్ ఏం చెప్తుందంటే భగవంతుడి గురించి మనం ఏ ప్రార్థన చేసినా కూడా ఆయన మొట్టమొదట మనం అడగాల్సింది మీ ఆశీస్సులు మాకు, మీ ఆశీర్వచనాన్ని మాకు ప్రసాదించు, దానివల్ల మేము ఏమన్నా కార్యక్రమాలు చేయగలము. సో మనం ఏమన్నా కార్యక్రమం చేస్తున్నా, జపం మొదలుపెట్టినా, ఒక పురస్కరణ చేసినా, ఒక లఘునుష్ఠానం చేసినా, లేదా యజ్ఞ కార్యక్రమాలు తలపెట్టినా, లేకపోతే ప్రచార కార్యక్రమాలు తలపెట్టినా, మొట్టమొదటి గురువు గారికి మాట్లాడించి దాదా గురుదేవులకి అలాగే మాస్టర్కి నమస్కారం పెట్టుకుని మీ ఆశీర్వచనం ప్రసాదించండి, కార్యక్రమాలు మేము బాగా చేసేటట్టు మా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించండి అని అడగాలి. మార్గదర్శనం అలాగే మమ్మల్ని నడిపించండి, మాకు సరైన డైరెక్షన్ ప్రసాదించండి, మేము తప్పులు చేయొచ్చు అలాగే పడకుండా కైండ్లీ గైడర్స్, అలాగే మీ లీడర్షిప్లో పనిచేస్తాం. ఇవన్నీ కూడా మనకు ఈ ప్రచోదయాత్రలో ఉంటాయి. అలాగే మనం చేసే ప్రయత్నం ఏంటి, మన ప్రయత్నం పురుషార్థం అంటాం, మన ఎఫర్ట్, మన ఇండివిజువల్ ఎఫర్ట్ ఎలాంటిది అంటే ఏదైనా ఒక దాన్ని లాగాలనుకోండి, పెద్ద దొంగ లేదు కాడు గట్టి లాగితే సులభంగా లాగచ్చు. అలాగా మన దగ్గరికి రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, నేను చెప్పని చేస్తే ఏమవుతుందంటే ఏ రకమైతే నువ్వు పెద్ద దొంగకి తాడు కట్టి నీ దగ్గరికి తెచ్చుకోగలవో లాక్కుంటూ, అలాగా కష్టమైనదైనా కూడా జపం చేయటం వల్ల, జపము అనే ఒక తాడు వల్ల ఆ నువ్వు కోరుకున్నది మెల్లిమెల్లిగా నీ దగ్గరికి వస్తుంది అని చెప్తారు. అలా పోలుస్తారన్నమాట. ఆ రకంగా మనకు మన ప్రయత్నం భగవంతుడు ఆశీర్వచనం, దాన్నే అనుగ్రహం అంటారు. మన ప్రయత్నం లేకుండా భగవంతుడు అనుగ్రహం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ భగవంతుని ఆశీర్వాదం ఏదైతే ఉందో దానివల్లే మనకు పనులు అవుతాయి అని చక్కగా నమ్మాలి. పెద్దల నుంచి కానీ, భగవంతుడి దగ్గర నుంచి కానీ, గురువుల దగ్గర నుంచి కానీ, తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ మనం కోరాల్సింది ఆశీర్వచనం. నీ ఆశీస్సులు ఉంటే చాలు అనగలుగుతున్నాడు. అలా ఉంటే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. భగవంతుడు ఎప్పుడు కూడా సత్యము, జ్ఞానము, ఆనందం, అలాగే సత్తు చిత్తు ఆనందం అనంతము. కాబట్టి ఆయన ఆశీర్వచనం మనకు ఈ అనంతం వైపు, సత్తు చిత్తు ఆనందం వైపు మనం చేసే కర్మల యొక్క రిజల్ట్ వచ్చేట్టుగా చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రచోదయ మనం సృష్టి మొత్తంలో వెతుక్కుంటే ఎక్కడ కూడా ఎవరికి అవకాశాలు ఎక్కువ తక్కువ అనేవి ఉండవు. మన యొక్క పాత్రత బట్టి ఆ అవకాశాన్ని మనం అందుకుంటామా అందుకోమా. సో అక్కడ ఒక ఆపర్చునిటీ ఉన్నది. ఎవరికి ఉంది? మొత్తం అందరికీ ఉంది. మొత్తం అందరికీ 24 గంటలు ఉన్నాయి. మొత్తం అందరికీ షట్చక్రాలు ఉన్నాయి. మొత్తం అందరికీ పంచభూతాలు ఉన్నాయి. మొత్తం అందరికీ 3 గ్రంథులు ఉన్నాయి. మొత్తం అందరికీ ఇరా పింద్ర సుషుమ్న ఉన్నాయి. అందరికీ అంతఃకరణం. ఇలాగా మొత్తం అందరికీ మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. వాడు ఏ ఫాలో అయినా సరే, దేన్నైనా ఫాలో అవచ్చు, కానీ మార్పు లేదు దీంట్లో. అలాగే 24 గంటలు వాడుతుంది. వాడికి సూర్యోదయం, సూర్యాస్తమయం, సూర్యచంద్రులు, మిగతా సప్తఋషులు, లేకపోతే కన్స్టలేషన్స్, ఇవన్నీ వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. మరి తేడా ఎక్కడొస్తుంది నీకు నాకు అంటే, మనం దాన్ని స్వీకరించడానికి ఎంత సిద్ధంగా ఉన్నాం అనే దాని మీద. అది స్వీకరించడానికి మనం ఏ ఇంటెన్షన్తో స్వీకరించాలనుకుంటున్నాం దాని మీద, ఈ పర్పస్ ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉన్న అవకాశాలని, ఉన్న వనరులని ఉపయోగించుకోవడం అనేది మారిపోతూ ఉంటుంది. అంతే తప్ప వాడు చేసిన దానికి తగ్గ కర్మ ఫలం వస్తుంది తప్ప ఇంకోటి రావడానికి లేదు. అందుకని సత్కర్మైనా సరే, దుష్కరమైనా ఏదైనా సరే మనిషి చేయటానికి అవకాశం ఎందుకుంది అంటే, వాడికి సొంతంగా ఒక నిర్ణయం తీసుకోగలిగిన శక్తి ఉంది. అదే జంతువులకి లేదు. వాడికి ఆకలి వేస్తే తింటా, ఎంత తప్ప ఇప్పుడు ఆకలి వేయలేదు కాబట్టి ఏదో తిందాం, లేదు దొరికింది టైంకి అని తినవు. ఆకలి వేసినప్పుడు దొరకకపోతే అలా పస్తూనే ఉంటాయి తప్ప ఆకలి వేసినప్పుడు వెతుక్కుంటాయి తింటాను. అంతేగాని మళ్ళాగా 1 సంవత్సరానికి సరిపోయే దాచిపెట్టుకునే ఆకలి ఎప్పుడేస్తే అప్పుడే తింటాయి. ఆకలి వేసినప్పుడు దొరకకపోతే అలా పడి ఉంటాయి. కానీ వాటికి ఆకలి వేస్తే దొరకపోవడం అంటూ ఉండదు. అవి దొరికేంతవరకు వాటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ప్రచోదయాత్ అంటే అన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు అని చెప్పినా మన ప్రయత్న లోపం ఉండకూడదు, సోమర్థనంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలా ఉన్నవాళ్ళకి ఆశీర్వచనం కూడా పని అన్నీ అవుతాయి. బాగుంది నీ పని వచ్చాయి అన్నారనుకోండి, నా ఆయన అనేసరికి ఇంక మళ్ళీ అయిపోతాయి కాబట్టి ఏమి చేయక్కలేదు మనం అనుకూడదు. మన పనులు మనం చేసుకుంటుంటే వాటిల్లో ఏమైనా అడ్డు తగులుతుంటే అడ్డు పోయేటట్టు, పనులు అయ్యేటట్టు వాళ్ళు ఆశీర్వదిస్తారు. అంతవరకు గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా భగవంతుని మనం ఆశీర్వచనం కోరుకున్నప్పుడు దీంట్లో ప్రార్థన అనేది కూడా. ప్రార్థన అంటే ఏంటి? మామూలుగా ప్రేయర్లో ఏం జరుగుతుందంటే, మనకున్న ఒక విష్, అందరూ ఇలా బాగుండాలి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత అని చెప్తాం. అదంతా కూడా ప్రార్థనే. ఆ ప్రార్థనలో ఏంటంటే శ్రద్ధాపూర్వకంగా మంత్ర ఉచ్చారణ సరిగ్గా చేస్తూ ఏదైతే మనం ఆకాంక్షిస్తాం, ఏదైతే మనం కోరుకుంటామో అది మన దగ్గరికి రావటానికి మనలో శుద్ధమైన అంతఃకరణ ఉండాలి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ శుద్ధంగా ఉండాలి. ఇవన్నీ శుద్ధంగా ఉండటమే గాయత్రి మంత్రం చేయటం వల్ల వచ్చే ప్రయోజనం. ఇవన్నీ చూసుకుంటూ మనం గాయత్రి మంత్రం యొక్క ఈ ప్రచోదయాత్ అనే ఆ శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ బుద్ధిని పవిత్రం చేసుకుని సన్మార్గం వైపు వెళ్తూ దీనికోసం మనం ఏం చేయాలి అంటే సంయమం చెందాలి. శివ ప్రిన్సిపల్, సమయ సంయమము, ఇంద్రియ సంయమము, విచార సంయమము, అర్థ సంయమం, అలాగే వ్రతధారణ. వ్రతేన దీక్ష మాప్నోతి అని చెప్తాం కదా యజ్ఞంలో, అలాగే అది సత్యం వైపు వరకు తీసుకెళ్తుంది. వ్రతేన దీక్ష మాప్నోతి, దీక్షాయాప్నోతి, దక్షిణాం దక్షిణాం శ్రద్ధ మాప్నోతి, శ్రద్ధయా సత్యమాప్నోతి. అదైన తర్వాత ఉపవాసం, స్వాధ్యాయం, సత్సంగం, సేవ, ఇలాంటి సత్కర్మలన్నింటినీ ఆచరిస్తూ ఉన్నప్పుడు మనం గాయత్రి చేస్తూ మన బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించాలి అని అడగాలి. ఏమి చేయకుండా ఊరికే ఒక్క గాయత్రి చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. అదే మాస్టర్ చెప్తారు ఇప్పుడు, గాయత్రి అండి ఇదే కాదు అని. ఇదే కాదండి, ఇంకేమిటి అంటే యూ షుడ్ మౌల్డ్ యువర్ సెల్ఫ్, యువర్ లైఫ్, ఎంటైర్ లైఫ్, డే టు డే లైఫ్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపుల్స్ లైట్ డౌన్ బై పరమ పూజ్యుడు. అది వేదాల్లో చెప్పింది గురువు గారు. సో ఆ రకంగా జీవించాలి. అలాగే చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఆత్మదర్శనం. ఆత్మదర్శనం అంటే నా పేరు సీతారాం, సీతారాం అనేది కాదు, నేను అయం ఆత్మ పరబ్రహ్మ, నేను ఆత్మని పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని అనే జ్ఞానం కలగాలి. మామూలుగా రోజు చెప్పుకుంటాం పదదా నాలుగు మీద వేసుకుంటే తీయగా ఉందని ఎలా తెలుస్తుందో అలాగ మనం గాయత్రి చేస్తే నేను అంటే ఏమిటో చాలా వాటేమై అన్నదానికి గురువు గారు ఇచ్చిన పుస్తకం ఉంది కదా, అది చదివితే ఎస్ ఐఆమ్ దట్ ఐఆమ్ అని ఆన్సర్ వస్తుంది. అయా వాటేమై అంటే గురువు గారు ఒక క్వశ్చన్ వేశారు, నేనెవరు అని మనం ప్రశ్నించుకోవాలి. నేర్చుకుంటే దానికి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఎస్ నేను భగవంతుడు ఒకటే అని ఆన్సర్ వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఐఆమ్ దట్ ఐఆమ్ అంటారు, అహం బ్రహ్మాస్మి అంటారు సంస్కృతంలో. దాన్ని అలా అర్థం చేసుకోవాలి. అలాంటి జ్ఞానం మనకు గాయత్రి ద్వారా వస్తుంది. దానికోసం అలాగే బ్రహ్మాన్ని మనం పొందటానికోసం, పరమాత్మ యొక్క వరదానం కోసం మనకు అంతఃప్రేరణ కావాలి. అంతఃప్రేరణ అంటే బయట నుంచి అవుట్ ట్యూషన్ కాదు, ఇంట్యూషన్ కావాలి. సో ఫ్రమ్ ఇంటలెక్ట్ టు ఇంట్యూషన్ అని మాస్టర్ జ్వాలాకుల్ గారి పుస్తకం ఉంది, ఎలిసేవేలి. ఇంటలెక్ట్ దాటితేనే ఇంట్యూషన్ కలుగుతుంది. సో ఈ గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే మనం మనకు తెలిసిన తెలివితేటలు వీటిలన్నిటినీ దాటించి, మనస్సును దాటించి బుద్ధిలోకి ప్రవేశపెడుతుంది. నెక్స్ట్ ఇంకా ఆ ట్రయాడ్లో ఏమున్నాయి, ఆత్మబుద్ధి మనస్సులో, మనసు దాటిస్తే బుద్ధి ఉంది. ఇంకా నెక్స్ట్ మిగిలేది ఆత్మ, ఆత్మ అంటే పరబ్రహ్మమే. సో గాయత్రి మంత్రం మనల్ని స్టెప్ బై స్టెప్ ఎక్కడికి తీసుకెళ్తుంది, మన ఆత్మస్వరూపం స్వస్వరూపంలోకి తీసుకెళ్తుంది. ఆ రకంగా ప్రచోదయాత్ అనే శబ్దం మనల్ని ప్రేరేపిస్తుంది. ఎలా ప్రేరేపిస్తుంది, సమస్త జడ పదార్థాలని, సమస్త చైతన్యం ఉన్న వాటిని అన్నింటినీ కూడా భగవంతుడి వైపు ప్రేరేపిస్తుంది. సో మన బుద్ధి ఏం చేస్తుందంటే మనల్ని భగవంతుడి వైపు తిరిగినప్పుడు ఈ కింద ఉన్న కర్మ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటికి సంబంధించిన వీటిల్లో పనిచేస్తున్న ప్రజ్ఞ ఏదైతే ఉందో వీటన్నింటినీ ఇలాగ సూర్యుడు ఎలాగైతే వేడి తన కిరణాల వల్ల, తన వేడి కిరణాల వల్ల నీటిని అన్నింటినీ ఆవిరి చేసేసి పైకి లాక్కుంటాడో, మేఘాలు ఏర్పడతాయో, అలాగా మనలో ఉన్న ఈ లోవర్ ఫోర్ బాడీస్ అంటే లోవర్ మెంటల్, వైటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, ఏథరిక్ లెవెల్ వీటిల్లో ఉన్న అన్ని పనిచేస్తున్న ప్రజ్ఞను మొత్తం పైకి ఊర్ధ్వముఖం చేసి అప్పుడు బుద్ధిలోకి నిలబెడతాడు. ఆ రకంగా మనం అటు ఇటు చెదిరిపోయిన ప్రజ్ఞ అంతా కూడా ఒక్క చోటకి ఏర్పడుతుంది. అది ఆత్మలో తెలుసు. ఈ రకంగా మా బుద్ధిని ప్రేరేపించు ప్రచోదయాత్ అని అడగటం వల్ల మనని ఈ బుద్ధిని ఎందుకు ప్రేరేపించాలని అడుగుతున్నాం, యజ్ఞార్థ కర్మ చేయటానికి కోసం. సో గాయత్రి మంత్రం చేస్తూ స్వార్థపరమైన ఆలోచన చేయటం అనేది దానికి పూర్తిగా వ్యతిరేకం. మేము చేస్తున్నాం, మాకు ఎంత వస్తుంది, ఈ గాయత్రి యజ్ఞం చేసాం ఇలా వస్తుంది, స్వలాభం అనేది కొంత ఉంటుంది. దానివల్ల ప్రజలకి కానీ సమాజానికి కానీ ఇబ్బంది కలగంది చేసుకోవచ్చు. అలా కాకుండా విశ్వ ప్రణాళిక కోసం చేసేదాని గురించి గురువు గారు ఏం చెప్తారంటే, యజ్ఞార్థ కర్మ చేయడం అనే దాంట్లో మనల్ని ప్రతిష్ఠితులు చేస్తుంది గాయత్రి మంత్రం. దుష్కర్మలు చేసే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటట్టు చేస్తుంది. మన మనలో స్వభావాన్ని మంచి వైపు వెళ్ళేటట్టు చేస్తుంది. ఇదంతా కూడా మనకు గాయత్రి మంత్రంలో ప్రచోదయాత్ అనే శబ్దం చెప్తుంది. మానవుడు సత్యమార్గంలో నడుస్తూ ఇతరులను కూడా సత్యమార్గంలో నడవమని ప్రేరణ ఇవ్వాలని ప్రచోదయాత్ అనే శబ్దం చెప్తుంది. ఈ విధంగా చేయబడిన పనులన్నింటినీ విద్వాంసులు ఏమంటున్నారంటే ధర్మం అంటున్నారు. కాబట్టి ధర్మము అనే దాంట్లో నిలబడాలి అంటే గాయత్రి చెయ్యాలి. సత్యాన్నాస్తి పరోధర్మ. బుద్ధి ఎటు వెళ్తోంది, సత్యం వైపు వెళ్తుంది. సత్యాన్ని మించిన ధర్మం లేదు. సత్యాన్నాస్తి పరోధర్మ. కాబట్టి థియోసాఫికల్ సొసైటీ వారు పెట్టుకున్న లోగో ఏదైతే ఉందో హ్యాగ్, దానికి గాయత్రి మంత్రం ఎలా చెప్తుంది, నువ్వు గాయత్రి చెయ్యి, నీ బుద్ధి సన్మార్గం అవుతుంది, సత్యాన్ని మించిన ధర్మం లేదు. రామాయణం ఏం చెప్తుంది, రామాయణంలో ధర్మం గురించి చెప్తాడే, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మాన్ని రూపుదాలిస్తే ఎలా ఉంటుందో అదే రాముడు అంటే. అంటే రాముడు ధర్మం వేరు వేరు కాదు, రాముడే ధర్మం, ధర్మమే రాము, అది రామాయణం చెప్తుంది. అలాగే లోకాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ధర్మమూలమిదం జగత్ అని రామాయణం చెప్తుంది. కానీ దాన్ని మార్చి మన వాళ్ళు ఏం చెప్పారు, ధనమూలమిదం జగత్ అని చెప్పారు. తప్పు, ధనమూలమిదం జగత్ కాదు, ధర్మమూలమిదం జగత్. ఏ మూలము అయితే, ఏ మూలం, ఏది ధర్మమైతే ఈ జగత్ అంతటికీ మూలంగా ఉందో ఆ ధర్మమే గాయత్రి చేయటం వల్ల మనకు అర్థమవుతుంది. మన బుద్ధి అటు ప్రచోదయాత్ అంటే అటు ప్రేరేపణ చెందుతుంది మన బుద్ధి చేసి, అప్పుడు మనం ధర్మాన్ని ఆచరిస్తాం. కాబట్టి గాయత్రి మంత్రం చేస్తున్నవాడు ఎప్పుడు కూడా అధర్మ పరుడు అవ్వడు. ఇది మనకు గాయత్రి నవవిధ సిద్ధులు అనే దాంట్లో బ్రహ్మపూజ గురుదేవు ఇచ్చింది. ఈ రకంగా మనం గాయత్రిని బాగా అర్థం చేసుకుంటూ ఈ లోకాలన్నీ క్షేమంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీం మహీశ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యజాలిని తేజోయం శోభరహితు, బ్రాహ్మణాత్ సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్, అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాస్సంతు జీవంతు శరదాం శత. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థామా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణ.